ಓಂ ಸಹನಾವವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂ ಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾಮಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.
87వ పేజీ. ఏడవ అనువాకం, మూడవ మంత్రం.
యదా హి వైష ఏతస్మిన్ ఏతస్ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్ అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అథ సో భయం గతో భవతి యదా హి వైష ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి తత్వైవ భయం విదుషో మన్వానస్య తదప్యేష శ్లోకో భవతి.
బ్రహ్మానందవల్లి బ్రహ్మస్వరూపాన్ని గురించి సూత్రవాక్యంగా చెప్పినటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ సూత్రవాక్యాన్ని ఉపనిషత్తు విస్తారంగా చెప్తోంది. ఇక్కడ బ్రహ్మ సత్యస్వరూపం, సత్యం అన్ని కాలములందు ఉండేటటువంటిది బ్రహ్మ అని అర్థం. సత్యం అంటే జ్ఞానం అంటే చైతన్యం అని అర్థం. బ్రహ్మ చైతన్యస్వరూపముగా ఉన్నది అని అర్థం. బ్రహ్మ అన్నింటియందు సత్యరూపముగా అంటే సద్రూపముగా ఉన్నది, ఉన్నది అనే సద్రూపముగా. జ్ఞానం నాకు తెలుసు అనేటటువంటి జ్ఞానస్వరూపంగా బ్రహ్మ ఉన్నది. సత్యస్వరూపముగా ఉన్నది, జ్ఞానస్వరూపముగా ఉన్నది అని బ్రహ్మ చెప్పిన తర్వాత, ఆ బ్రహ్మమే ఆనందస్వరూపముగా కూడా ఉన్నది, అనంతం అని చెప్పబడింది అక్కడ. సత్యం జ్ఞానం అనంతం, ఆ అనంతం అనేటువంటిదే ఆనందం అని అర్థం. రాబోయేటటువంటి తర్వాత భాగం ఆనందమీమాంస అని వస్తున్నది. అది చెప్పడానికి ముందు ఆ బ్రహ్మ ఉన్నాడు అని నిర్ణయం చేయబడింది ఇక్కడ. ఎలా ఉన్నాడు బ్రహ్మ అంటే నిమిత్త కారణంగా ఉన్నాడు. ఈ జగత్తుకి నిమిత్త కారణం అన్నారు. ఎలాగైతే కుండని చెయ్యడానికి కుమ్మరివాడు నిమిత్త కారణం, అంటే నిమిత్త కారణం అంటే ఎవరి జ్ఞానం వల్లనైతే కుండ చెయ్యబడుతున్నదో అతడు నిమిత్త కారణం. కులాలవత్ అంటారు సంస్కృతంలో. కులాలహ అంటే కుమ్మరివాడు. ఎలాగైతే కుమ్మరివాడు కుండ చెయ్యగల జ్ఞానం ఉన్నదో అదేవిధంగా బ్రహ్మమునకు ఈ సృష్టి గురించి జ్ఞానం ఉన్నది అని అర్థం. దాన్ని నిమిత్త కారణం అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటెలిజెంట్ కాజ్ అన్నాం. మీరు వంట చేసేటప్పుడు, భోజన పదార్థాలు చేసేటప్పుడు మీకు ఆ జ్ఞానం ఉంటుంది. ఇది ఎలా చేయాలి, ఎంత పాళ్ళు షుగర్ యాడ్ చేయాలి, ఎంతసేపు పాకు పట్టాలి, ఆ పాకు వచ్చిన తర్వాత ఎప్పుడు శనగపిండి పొయ్యాలి మైసూరు పాకులో, ఆ జ్ఞానం ఉన్నది అంటే మీరు నిమిత్త కారణం అని అర్థం. ఇంటెలిజెంట్ కాజ్ నిమిత్త కారణ రూపేణ బ్రహ్మాస్తి అన్నారు. అసృజత అన్నాం, సృష్టి చేశాడు. అకురుత అన్నాం. తర్వాత అభవత్ అన్నాం. అభవత్ అంటే ఏమిటి? బ్రహ్మమే ఈ జగత్తుగా మారాడు అన్నాం. ఉపాదాన కారణ రూపేణ అస్తి బ్రహ్మ. అక్కడ కుమ్మరివాడు కుండ చెయ్యాలి అంటే మట్టి కోసం బయటకి వెళ్ళాలి, తీసుకురావాలి. ఎందుకంటే కుమ్మరివాడు సర్వజ్ఞుడు కాదు కదా, అన్నీ తెలియవు కుమ్మరివాడికి, కుండ చేయటం మాత్రమే తెలుసు. కనుక ఆ మట్టిని తాను సృష్టించలేడు కుమ్మరివాడు, బయటకు వెళ్ళి తేవాలి. కుమ్మరివాడి విషయంలో నిమిత్త కారణం తానైనప్పటికీ కూడా ఉపాదాన కారణం వేరు, కానీ బ్రహ్మ విషయంలో అలా కాదు. బ్రహ్మ విషయంలో తానే నిమిత్త కారణం, తానే ఉపాదాన కారణం అని ముండకోపనిషత్తులో చూశాం మనం. యథా ఊర్ణనాభి, సాలె పురుగు తన నుంచే తాను ఆ సాలె గూడుని సృష్టి చేస్తుంది తన నుంచే. అదేవిధంగా బ్రహ్మం తానే ఈ సృష్టిగా మారాడు. రెండవ ఉదాహరణ ఏం చెప్పాను? మన యొక్క స్వప్నం, మనమే స్వప్న పురుషుడిగా మారుతున్నాం స్వప్నంలో కదా. అదేవిధంగా బ్రహ్మమే ఉపాదాన కారణం ఈ సృష్టికి కూడా అన్నారు. మన స్వప్నానికి మనమే నిమిత్త కారణం, మనమే ఉపాదాన కారణం. బయట నుంచి ఎక్కడి నుంచో తేవడం లేదు కదా, వస్తువులన్నీ కూడా మనమే సృష్టిస్తున్నాం కదా. కనుక మనమే నిమిత్త కారణం, మనమే ఉపాదాన కారణం. కనుక బ్రహ్మ అస్తి, బ్రహ్మ ఉన్నాడు ఉపాదాన కారణత్వాతను. ఆ బ్రహ్మమే ఆ జీవుడిగా ఆ శరీరంలో ప్రవేశిస్తాడు అన్నాడు. తస్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అన్నాం. అంటే జీవరూపేణ బ్రహ్మ అస్తి అన్నారు. ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నిర్ణయించాలి మనం. ఎంత పెద్ద పనో చూడండి. అది దేవుడు లేడు లేడు అంటారు, బ్రహ్మం లేదు అనకూడదు, ఉన్నాడు. జీవరూపేణ బ్రహ్మ అస్తి తదేవ అనుప్రావిశత్, ఆ బ్రహ్మమే సృష్టి చేసి తానే అందులో ప్రవేశించాడు. ఎలాగైతే మనం ఇల్లు కట్టుకొని ఇంట్లో ప్రవేశిస్తామో, బ్రహ్మ కూడా ఈ జగత్ అనే ఇంటిని తానే సృష్టి చేసుకొని తానే జీవుడిగా ఆ శరీరంలో ప్రవేశించాడు అంటుంది ఉపనిషత్. కనుక ఈ జీవుడు ఎవరు? బ్రహ్మమే. జీవరూపేణ అస్తి, ఆ బ్రహ్మమే పరమాత్మ అన్నాం. పరమాత్ముడే జీవరూపంగా అన్నాడు. పరమాత్మ రూపేణ బ్రహ్మ అస్తి, జగత్తంతా కూడా బ్రహ్మమే కనుక జగద్రూపేణ బ్రహ్మ అస్తి. జగత్తు తానే కనుక, తానే జగత్తుగా మారాడు కనుక జగద్రూపేణ బ్రహ్మ అస్తి, జగత్తు రూపంగా బ్రహ్మ ఉన్నాడు అన్నాం. భగవద్గీతలో విభూతి యోగంలో విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? అంతా నేనే అన్నాడు. అన్నిటి యందు నేనే ఉన్నాను, నా విభూతే అన్నాడు ఆయన. కనుక అక్కడ జగద్రూపేణ బ్రహ్మ అస్తి, ఈ ప్రపంచం అంతా ఆయనే అన్నాడు. తర్వాత చెప్పబోయేది ఏంటి? బ్రహ్మ ఆనందరూపేణ అస్తి అన్నారు. ఆనందరూపేణ అన్నారు. ఈ క్రింద మంత్రంలో కూడా ఏం చూసాం మనం? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగడానికి కూడా ఆయనే కారణం. కనుక మన శ్వాస రూపంలో కూడా ఆయనే ఉన్నాడు అన్నారు. ఏ ప్రాణులు గాలి తీసుకోగలవు, గాలి వదిలిపెట్టగలవు నేను గనక లేకపోతే బ్రహ్మాన్ని అన్నారు. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆ బ్రహ్మ వల్లనే జరుగుతున్నాయి. కోహ్యేవాన్య కః ప్రాణ్యాత్ అన్నారు. ఎవరండి గాలి తీసుకోగలరు? బ్రహ్మం లేకపోతే ఎవరు ఏ పని చేయగలరు? ఏమీ చేయలేరు అన్నారు. అది చెప్పిన తర్వాత అభయరూపంగా బ్రహ్మ ఉన్నాడు అన్నారు. అభయరూపం అంటే భయరహితంగా అనర్థం, భయము లేనిటువంటి. సుకృత ఆయనకి సుకృతం అనే ఒక టైటిల్, బిరుదు, బ్రహ్మానికి సుకృతం అని బిరుదు. సుకృత ప్రసిద్ధే అన్నాం, తనను తానే సృష్టించుకొని జగద్రూపంగా సుకృతం అన్నారు. ఆయనకి పేరు సుకృతం అని పేరు. స్పష్టంగా బ్రహ్మ ప్రకటితమవుతున్నాడు ఎవరికి? జ్ఞానులకి. ఉపనిషత్తు అంతా చదివి అర్థం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మ ప్రత్యక్షం, అపరోక్షం. పరోక్షం కాదు, అజ్ఞానులకు అపరోక్షం. శ్రద్ధగా సంవత్సరాల తరబడి చదివే వాళ్ళకి ప్రత్యక్షం బ్రహ్మ. ఎలా ప్రత్యక్షం అంటే ఆత్మగా, ఆత్మస్వరూపంగా ఆయన ప్రత్యక్షం అన్నారు. కనుక ఆ బ్రహ్మాన్ని గురించి చింతన చేసి చదివి తెలుసుకున్న వారికి ఆయన ప్రత్యక్షం అన్నారు. యదా ఎవరికి అప్రత్యక్షం అంటే, అక్కడ ప్రశ్న, మూడు ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు. బ్రహ్మ ఉన్నాడా అనేదానికి సమాధానం, ఇన్ని రకాలుగా ఇన్ని కారణాలు చెప్తే బ్రహ్మ ఉన్నాడు అని నిర్ణయించాం. ఆ బ్రహ్మమును పొందగలడా అన్నాడు. మనిషి చనిపోయిన తర్వాత ఆ బ్రహ్మాన్ని పొందగలడా అని అడిగితే రెండో ప్రశ్న సమాధానం. జ్ఞాని శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత బ్రహ్మను పొందుతాడా, అజ్ఞాని పొందుతాడా లేదా అనే ప్రశ్నలు వచ్చినాయి కదా. అక్కడ దానికి సమాధానం చెప్పాలి. దానికి ఉపనిషత్తు ఇక్కడ చెప్తోంది సమాధానం. తెలుసుకున్నవాడికి బ్రహ్మాన్ని పొందినట్లు, తెలియని వాడికి పొందలేడు అన్నాడు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడికి బ్రహ్మాన్ని పొందుతాడు, తెలియని వాడు బ్రహ్మాన్ని పొందలేడు అన్నాడు. దానికి ఏం చెప్తుంది? ఎవరైతే బ్రహ్మాన్ని తనకంటే వేరుగా చూస్తాడో అతను బ్రహ్మాన్ని పొందలేడు. బ్రహ్మమును, ఆ పరమాత్మను తనకంటే వేరుగా ఎవరైతే చూస్తారో అతను బ్రహ్మమును పొందలేడు. ఎవరైతే తననుగానే బ్రహ్మను తెలుసుకుంటాడో అతను బ్రహ్మమును పొందుతాడు. ఆ విషయం చెప్పబడుతోంది ఇక్కడ. ఈ మంత్రం చదివాం, ఏడవ కారణం చెప్తున్నాడు, అభయరూపేణ బ్రహ్మం అస్తి అని. యదా ఏషః అభయం ప్రతిష్టాం విందతే, యదా హే వైష ఏతే, ఆ మంత్రం, యదా హే వైష ఏ తస్మిన్ అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయని. దీనికి వివరణ చెప్పాలి నేను. చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇదంతా కూడా. ఎవరైతే అభయం ప్రతిష్టాం విందతే అన్నారు. ప్రతిష్టాం అంటే ఐక్యం అని అర్థం. ఐక్యమును పొందుతాడో బ్రహ్మతో అన్నారు. ఏ తస్మిన్, ఈ బ్రహ్మమునందు. ఎటువంటి బ్రహ్మం? అభయం అన్నారు. అభయరూపమైనటువంటి అభయం అనేటువంటిది విశేషణం ప్రతిష్టాం అనే దానికి. భయరహితమైనటువంటి అభయం అంటే స్థిరమైనటువంటి ఇటువంటి బ్రహ్మమునందు. ఎలా అంటే నిత్య ఉపలబ్ధి స్వరూపేణ అని అర్థం. పొందడం అంటే ఎక్కడుంచో వచ్చి దాన్ని తెలుసుకొని పొందడం కాదు. పొందటము అంటే ఇక్కడ నిత్యం ఎప్పుడూ ఉపలబ్ధి, అది నా స్వరూపమే అయ్యి ఉన్నది అని పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందాలి. అర్థమైందే? నేనే ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరము మనస్సు నేను కాదు, ఈ చైతన్యాన్ని నేను, ఇది ఎప్పుడూ ఉన్నది, నిత్య ఉపలబ్ధి. ఉపలబ్ధి అంటే ఉపలబ్ధి అంటే ఎప్పుడు లభించే ఉన్నది అని అర్థం. నేను తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు, నేను అప్పుడు ఇంగ్లీష్లోనే చెప్పచ్చు లెక్చర్. ఉపలబ్ధి అంటే లభించే ఉన్నది. ఉప అంటే సమీపం అని అర్థం. ఉపం అంటే సమీపం. ఎక్కడో దూరంగా కాదు, ఆ వెనకాల గుళ్ళో ఉన్నాడని కాదు, ఇక్కడే నీ హృదయ గుహయందే, ఈ దేవాలయమునందే, హృదయ దేవాలయమునందే చైతన్య రూపంగా ఉన్నాడు. అది నిత్య ఉపలబ్ధి రూపేణ విందతే అని అర్థం. అభయం ప్రతిష్టాం విందతే అంటే పొందుతాడు అని అర్థం. విందతే అంటే ఏంటి? పొందుతాడు. ఎలా పొందుతాడు? నిత్య ఉపలబ్ధి రూపేణ స్వరూపేణ. ఇంకా అర్థం కావాలి అంటే ఈ బ్రహ్మమునందు నిలిచి ఉంటాడు అన్నాడు. అంటే ఏంటి అర్థం పొందుతాడు అంటే, ఇక్కడ సర్వ ప్రత్యయ సాక్షి రూపేణ అంటారు శంకరాచార్యుల వారు. ఈ పదాలకి అర్థం రాయాలి అంటే చాలా కష్టం. జ్ఞాన నిష్ట ఉన్నవాడే, బ్రహ్మనిష్ఠుడైన వాడే రాయగలరు. కనుక సర్వ ప్రత్యయ సాక్షి, తన ఆలోచనలన్నింటికీ సాక్షిగా తను గ్రహిస్తూ ఉంటాడు. నాలో ఆలోచనలు వస్తున్నాయి కదా ఇప్పుడు, మీలో ఏ ఆలోచనలు వస్తున్నాయో మీకు తెలుసా లేదా? ఎవరికి ఆ తెలుసు? ఆ ఎవరు వారు? ఆ తెలుసుకునేవారు ఎవరండి? సాక్షి ఎవరంటే ఆత్మ. నాకు తెలుసు నా ఆలోచనలన్నీ ఏమేమి మారుతున్నాయో. అది సర్వ ప్రత్యయ సాక్షి రూపేణ ఏతస్మిన్. అన్ని ఆలోచనలను తానుగా తెలుసుకుంటూ ఉండేవాడు ఎవరంటే నేనే, ఆ స్వరూపాన్ని, ఆ బ్రహ్మని. అది పొందడం అంటే. అంతేకాని ఎక్కడ ఎప్పుడు పొందుతాడు అని కాదు అర్థం. కనుక మోక్షం ఎప్పుడొస్తుందండి అంటే, మోక్షం ఎప్పుడొస్తుందంటే ఎప్పుడు వచ్చేది కాదు అది. నేను ఇప్పుడు మోక్షస్వరూపంగానే ఉన్నానని తెలుసుకోవాలి. నాకు మోక్షం వచ్చేటట్లుగా మీరు ఆశీర్వదించండి అంటారు. గురువుగారు ఆశీర్వదిస్తూనే ఉంటారు, నీకు వస్తుంది తప్పకుండా వస్తుంది అంటాడు. ఏమిటా వచ్చేది అని తెలుసుకోవాలి స్టూడెంట్ ఒక రోజుకి. అది వచ్చేది కాదు, అది సిద్ధం. అది సాధ్యం కాదు, సిద్ధం. మనం తెలుగులో చెప్పే సాధ్యం కాదు అనేది కాదు అక్కడ. సాధ్యం అంటే పొందబడేది కాదు, అది నువ్వు పొందే ఉన్నావు, అసలు అది నీవే అయి ఉన్నావు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అది విందతి అంటే ఎలా తెలుసుకోవాలి? సర్వ ప్రత్యయ సాక్షి రూపేణ. మా అబ్బాయి ఆలోచన, ఇప్పుడు పుష్పం చూపించాను అనుకోండి, గులాబీ పుష్పం, తెలిసిందా లేదా? ప్రత్యయం అంటే ఆలోచన, థాట్. దాన్ని ఎవరు తెలుసుకున్నారు? నేను. నేను తెలుసుకున్నాను. తెలుసుకుంది మీరా? ఆత్మ. మళ్ళీ ప్రశ్న చూడండి, పుష్పం ఎవరు తెలుసుకుంటారంటే ఆత్మ తెలుసుకుంటుంది అని అన్నావు. ఆత్మ తెలుసుకుంటుంటే నువ్వెవరు మరి? ఆలోచిస్తే కదా మనం కొంచెం ఆలోచించాలి. పుష్పం చూడంగానే గులాబీ పుష్పం అండి అన్నారు. గులాబీ పుష్పం అనే ప్రత్యయం రావాలి ఇక్కడ. ప్రత్యయం అంటే ఆలోచన, థాట్. అది వచ్చినప్పుడు పుష్ప జ్ఞానం వస్తుంది. ఈ పుష్ప జ్ఞానం వచ్చేది పుష్ప ఆలోచన రావాలి ముందు. ఆలోచన వస్తున్నది అని ఎవరికి తెలుస్తున్నది? నాకు తెలుస్తున్నది. అప్పుడు నేనెవరై ఉండాలి? ఆత్మనే అయి ఉండాలి. అదే బ్రహ్మం. ఎవరైతే ఈ ప్రత్యయానికి సాక్షిగా ఉన్నాడో, ఈ పుష్ప జ్ఞానం వచ్చింది నాకు, పుష్పం అనే ఆలోచన, పుష్ప జ్ఞానం, ఇవన్నీ ఒక్క సెకండ్లో జరిగిపోతాయి. మనం జ్ఞానం ఆలోచించేంత టైం లేదు, అంత తొందరగా జరిగిపోతుంది. అందుకని మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే జ్ఞానం వస్తుంది, చంచలంగా ఉంటే జ్ఞానం రాదు. చంచలం బదులుగా నిశ్చలం రావాలి. సర్వ ప్రత్యయ సాక్షి రూపేణ విందతే అన్నారు. తర్వాత ఎవరు ఆ బ్రహ్మ? ఎట్లాంటి బ్రహ్మం? స్వరూపం ఏమిటి అంటే చెప్తున్నారు ఇప్పుడు. ఎలా తెలుసుకుంటాడ ఆ బ్రహ్మాన్ని? అదృశ్యే. ఏ సర్వప్రత్యయ సాక్షి అయినటువంటి బ్రహ్మము అదృశ్యే అన్నారు. అంటే దాది దృశ్యంగా కనపడేది కాదు అని తెలుసుకుంటాడు. ఒక వస్తువుగా తెలుసుకునేటువంటిది కాదు అని తెలుసుకుంటాడు. అదృశ్యే, ఇన్విజిబుల్ అని అర్థం. అది దృశ్య వస్తువుగా తెలుసుకోబడేది కాదు అని తెలుసుకుంటాడు. కనుక మీరు ఎప్పుడైనా నేను ఆత్మను తెలుసుకున్నాను, చూశాను అంటే ఏమిటది? అది ఆత్మ కాదు అని అర్థం. ఏదైతే కనపడేదో, ఏదైతే వస్తువుగా బయట తెలుసుకుంటున్నామో అదంతా అనాత్మ. తెలుసుకునేవాడు ఆత్మ, తెలుసుకోబడేది అనాత్మ. అర్థమైందే? తెలుసుకునేవాడు ఆత్మ, తెలుసుకోబడేది అనాత్మ. వినేవాడు ఆత్మ, వినబడేది అనాత్మ. తినేవాడు ఆత్మ, తినబడేది అనాత్మ. ఇలా అన్నిటికీ మీరు సప్లై చేసుకోవాలి. అన్నిటికీ అన్నీ చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. గాలి తీసుకునేవాడు ఆత్మ, ఏదైతే గాలి అనేటువంటిది అనాత్మ. ఏదైతే నేను ఉపయోగించుకుంటున్నానో అన్నీ అనాత్మ. ఎవరైతే అనుభవిస్తున్నాడో వాడు ఆత్మ. కనుక అట్లా ఆలోచించుకుంటూ వెళ్ళారు ప్రతి పనికి కూడా. అందుకని అదృశ్యే అన్నారు. అది దృశ్యంగా కనపడేది కాదు, నా దృశ్యం అదృశ్యం అన్నారు. అందుకని ఎవరైనా ఆత్మను చూశాను అంటే ఏం చెప్పాలి? తైత్రీయోపనిషత్తు అదృశ్యం ఆత్మ, అది దృశ్యమే పదార్థం కాదు. ఈ పుష్పం దృశ్య పదార్థం, ఆబ్జెక్ట్. దృశ్యం అంటే ఏమిటి? ఆబ్జెక్ట్. దృశ్యం అంటే మన చేత చూడబడేది ఆబ్జెక్ట్, తెలుసుకోబడేది, చూడబడేది, వినబడేది, రుచి చూడబడేది, వినబడేది, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్, దృశ్యం. ఆత్మ ఏమిటి? అదృశ్యం. అర్థమైందా? అంటే ఇప్పుడు మన కంటికి కనపడేది, వినపడేది ఇవన్నీ కూడా ఆత్మ కాదు, అదృశ్యే. అనాత్మ్యే, అనాత్మం అంటే శరీరరహితం అని అర్థం. ఆత్మ అంటే ఇక్కడ శరీరం. అశరీరే నిరాకారే అనాత్మే తస్మిన్ అభయం ప్రతిష్టాం విందతే. ఈ బ్రహ్మమునందు తాను నిశ్చలంగా ఉంటాడు, తెలుసుకొని ఉంటాడు. ఎటువంటి బ్రహ్మం? కనబడనటువంటి బ్రహ్మం, అశరీరమైనటువంటి బ్రహ్మం. దానికి శరీరం లేదు, దానికంటూ శరీరం లేదు. అన్ని శరీరాల్లో అది ఉంటుంది, కానీ దానికి శరీరం లేదు. చూడండి, అన్ని శరీరాల్లోనూ ఉంటుంది, కానీ దానికంటూ ఒక శరీరం లేదు. అది అనాత్మే అన్నారు. తర్వాత మూడు, అనిరుక్తే అన్నారు. ఉక్తం అంటే చెప్పగలిగినటువంటి, డిఫైనబుల్ అంటారు. ఉక్తం అనిరుక్తం, ఉక్తం నిరుక్తం అనిరుక్తం అంటే దాన్ని ఇలా అని చెప్పలేము, ఇలాగని వర్ణింపలేను అని త్యాగరాజుల వారు పాడతారు. రామభక్తి సామ్రాజ్యంలో పాటలో, ఏ రామా నేను ఇలాగని నిన్ను వర్ణించలేను అన్నాడు. సగుణ రాముణ్ణే వర్ణించలేకపోతే ఆయన నిర్గుణమైనటువంటి బ్రహ్మను ఏం వర్ణిస్తామండి కదా? భగవంతుడి యొక్క సగుణ రూపమైనటువంటి ఆ భగవంతుడిని వర్ణించడమే సాధ్యం కాదే మనకు. గుణాలు లేనటువంటి ఆ బ్రహ్మని ఎలా వర్ణిస్తారండి? అందుకనే అనిరుక్తే. ఎవరైతే ఈ అనిరుక్తమైనటువంటి బ్రహ్మమునందు స్థిరంగా ఉంటారో వారు బ్రహ్మను తెలుసుకుంటారు అన్నారు. అనిరుక్తే అంటే శబ్ద ప్రవృత్తి నిమిత్త రహితం అని అర్థం. ఒక శబ్దము ద్వారా తెలుసుకోబడేటటువంటిది కాదు. పుష్పం అనగానే ఇది శబ్దం. ఇది ఎప్పుడైతే చెప్తానో ప్రవృత్తి వస్తుంది దాని మీద. ఈ పుష్పం చూపించగానే వాసన చూడాలనిపిస్తుంది, ప్రవృత్తి. అది తీసుకుని తలలో పెట్టుకుంటే బాగుండి అనిపిస్తుంది, ప్రవృత్తి. ఒక శబ్దం వినంగానే, ఒక పదం వినంగానే దాని మీద ప్రవృత్తి ఏర్పడు. ప్రవృత్తి అంటే ఏమిటి? అది తీసుకోవాలనో, వినాలనో, తినాలనో, ఏదో ఒక ప్రవృత్తి ఏర్పడుతుంది. అర్థమైందా? ఒక చీర చూసామనుకోండి, బాగుంది కట్టుకోవాలనే ప్రవృత్తి ఏర్పడుతుంది. మంచి పాట వింటే వినాలనే ప్రవృత్తి ఏర్పడుతుంది. చల్లగా మంచి నీళ్ళు దాహం వేస్తే చల్లటి నీళ్లు తాగాలని ప్రవృత్తి ఏర్పడుతుంది. ఒక శబ్దం ఎప్పుడైతే మనం వింటామో దాని మీద ప్రవృత్తి ఏర్పడుతుంది. కానీ బ్రహ్మం అలా ఒక శబ్దం ద్వారా విని దానికి ప్రవృత్తి ఏర్పడే వస్తువు కాదు. శబ్ద ప్రవృత్తి నిమిత్త రహితం అన్నారు శంకరాచార్యుల వారు చెప్తారు. కనుక ఇదంతా చాలా టెక్నికల్ టర్మ్స్, అర్థం చేసుకోవాలి. కనుక ఒక శబ్దం ద్వారా విని దాని మీద ప్రవృత్తి ఏర్పడేటటువంటిది కాదు అని అర్థం. అందుకని అనిరుక్తే అన్నారు. ఇలా అని డిఫైన్ చేయలేం. ఇప్పుడు ఈ పుష్పం చెప్పాలి అంటే చెప్తాను, దీనికి చాలా రెక్కలు ఉన్నాయి, పచ్చ రంగులో ఉంది, పసుపు రంగులో ఉంది, దానికి ఒక కాడ ఉన్నది, దీన్ని చామంతి పుష్పం అంటారు. ఈ పుష్పాన్ని దేవుడికి మాలగా కట్టి వేస్తారు. ఎన్ని శబ్దాలు చెప్పానో చూశారు ఒక పుష్పాన్ని గురించి. అలా ప్రతి వస్తువు గురించి చెప్పచ్చు, దాని రంగు, దాని సైజు, దాని ప్రయోజనం అన్నీ చెప్పచ్చు ప్రతి వస్తువు. అట్లా బ్రహ్మాన్ని గురించి వర్ణన చేయడం కష్టం అనడమే అనిరుక్తం అని అర్థం. అర్థమైందే? బ్రహ్మాన్ని గురించి ఇంత పొడుగ్గా ఉంటుంది బ్రహ్మము, ఇంత లావుగా ఉంటుందనో, ఇలా ఉంటుందనో, అలా ఉంటుందని చెప్పగలమా? చెప్పలేం. మరి చెప్పారు కదండి ఇందాక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పారు కదండి అనంటే, అది కూడా ఎందుకు చెప్పామంటే అసత్యం కానిది సత్యం గనక బ్రహ్మ అన్నాం, అజ్ఞానం కానిది జ్ఞానం బ్రహ్మ అన్నాం, ఏదైతే అనంతం అంతం లేనిదో అది అనంతం అని చెప్పడం కోసం చెప్పాం. కానీ అది కూడా కరెక్ట్ డెఫినేషన్ కాదు, బ్రహ్మని డిఫైన్ చేయలేం. మనకు తెలిసిందేదో, మనకు తెలిసిందేది అంతమైనటువంటివి మనకు తెలుసు కనుక బ్రహ్మ అనంతం అని చెప్పాం. మనకు తెలియనటువంటి చాలా ఉన్నాయి కనుక బ్రహ్మ అనేటువంటిది జ్ఞానస్వరూపం అని చెప్పాం. అట్లా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. అంతేగాని అది ఒక డెఫినేషన్ కాదు బ్రహ్మకి నిజంగా చెప్పాలంటే. అర్థమైందా? అనిరుక్తి. తర్వాత నాలుగు, అనిలయని. ఈ బ్రహ్మము దేని మీద ఆధారపడి ఉండేది కాదు అన్నాం. నిలయం, ఆ నిలయం ఆధార ఆధేయ రహితే బ్రహ్మణి అన్నాం. ఒక ఆధారము లేనటువంటి దేని మీద ఆధారపడినటువంటిది. మీరు చూసే ప్రతి వస్తువు ప్రపంచంలో ఒకదాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు మీరు కూర్చున్నారు, కార్పెట్ మీద ఆధారపడి ఉన్నారు, కార్పెట్ భూమి మీద ఆధారపడింది, భూమి ఆకాశం మీద ఆధారపడింది, ఆకాశం బ్రహ్మం మీద ఆధారపడింది, బ్రహ్మం దేని మీద ఆధారపడి లేదు కనుక అన్నీ బ్రహ్మములోనే ఉన్నాయి అన్నాం. అదే అర్థం ఆ నిలయని. సరేనండి, ఇవన్నీ తెలుసుకుంటే, ఇటువంటి బ్రహ్మాన్ని తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అంటే, అథ తర్వాత, ఇలా తెలుసుకున్న తర్వాత ఆ బ్రహ్మమునందు, ఇటువంటి బ్రహ్మమునందు నిశ్చలమై నిష్ఠతో తెలుసుకొని తానేగా తనుగా తెలుసుకున్నవాడు సహా అభయంగతః భవతి, భయరహితుడవుతాడు. అభయం అంటే భయం లేకపోవడం, దీన్ని అభయముద్ర అంటారు. మనం దేవాలయానికి వెళితే దేవత, మన ఇష్టదేవత ఎవరైతే ఉంటారు, ఈ చూపిస్తారు చూసారు ఈ హస్తం, ఆ మూర్తి ఈ హస్తంలో ఇట్లా చూపిస్తారు. అంతేగాని కాంగ్రెస్ ముద్ర కాదండి, ఇలా చూపించి వాళ్ళంతా భయాన్ని సృష్టిస్తున్నారు. అభయం కాదు అది. ఇది అభయం అంటే ఆ భగవంతుడి సామీప్యంలో ఉంటే మనం భయాన్ని పొందం అని చెప్పడానికి. ఆత్మని తెలుసుకున్నవాడు అభయం గతః భవతి అంటే అభయాన్ని పొందుతా, అంటే భయం లేకుండా ఉంటుంది అని అర్థం అతనికి. అహం అభయస్వరూపః, నేను ఆత్మనైనప్పుడు ఆత్మ భయరహితమైతే నేను అభయస్వరూపుణ్ణే కాదా? ఆత్మ పొందినవాడు, ఆత్మను తెలుసుకున్నవాడు భయం నుంచి బయటపడతాడు. ఎందువల్ల అంటే ఆత్మ అభయస్వరూపం కనుక భయం అనేటువంటిది ఉండదు. ప్రతి మనిషికి పుట్టిన తర్వాత భయం ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటాడో మనిషి తను దేని నుంచి భయపడడు. అది అభయంగతః భవతి అన్నారు. తెలుసుకోనంత వరకు భయం ఉంటుంది, తాడు తెలియనంత వరకు, తాటి మీద పాము చూసినంత వరకు భయం ఉంటుందా ఉండదా? అజ్ఞాత రజ్జు భయకారణం. అజ్ఞాతం అంటే తెలియనటువంటి, రజ్జు తాడు, తెలియని తాడు భయకారణం, తెలిసిన తాడు అభయకారణం. భయం ఉండదు కదా, తాడు తెలియకపోతే ఏం తెలుస్తున్నది నీకు అక్కడ? పాము తెలుస్తోంది. పాము తెలిస్తే భయమా అభయమా? భయం. కనుక భయానికి కారణం ఏమిటి? రజ్జు అజ్ఞానం. భయానికి కారణం ఏమిటి? రజ్జు అజ్ఞానం, త్రాటి అజ్ఞానం, త్రాడు తెలియకపోవడమే భయానికి కారణం. కనుక భయం పోవాలంటే ఏం చేయాలి? ఆ సర్పాన్ని కొట్టి చంపాలి. అక్కడ దాన్ని ఏదన్నా కరెక్ట్ కర్రతో తీసుకొని కొట్టాలి. పాము లేదని తెలుసుకోవాలంతే. పాము లేదని తెలుసుకోవడం అంటే ఏమిటి? అది తాడే అని జ్ఞానాన్ని పొందాలి. కనుక భయానికి కారణం సర్పం, సర్పజ్ఞానం భయానికి కారణం. అలాగా చెప్పచ్చు, రజ్జు అజ్ఞానం భయానికి కారణం అని చెప్పచ్చు. కనుక రజ్జు జ్ఞానం అభయ కారణం. అదేవిధంగా బ్రహ్మ అజ్ఞానం భయకారణం, బ్రహ్మజ్ఞానం అభయకారణం. బ్రహ్మ అజ్ఞానమే భయహేతు అన్నారు. ఇప్పుడు అందరికీ భయం ఎందుకు వస్తున్నది? ఏమైపోతానో ఏమో, నేను నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఏమో, మా అబ్బాయికి ఏమైపోతుందో, మా అమ్మాయి ఏమవుతుందో, నాకు ఎట్లా ఉంటుందో ఏమో, నా ఆస్తి అంతా ఎవరు కాజేస్తారో ఏమో, ఏదో ఒక భయం. ఎవరైనా వచ్చిన ఆస్తి అంతా తీసుకెళ్ళిపోతారో ఏమో. చూస్తున్నాం కదా రోజు న్యూస్ పేపర్లో, అన్నీ బాగున్నాయండి, ఎక్కడ పోతానో ఏమో, అందరు నా దగ్గర ఉన్నప్పుడే పోతే బాగుండు, నేను రోడ్డు మీద ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పడితే పోతే ఎట్లా, ఎన్ని భయాలండి ఒక రకమా, ఎన్ని భయాలు మనిషికి. కనుక ఈ భయాలన్నిటి కారణం ఏమిటి? ఆత్మ అజ్ఞానం. ఇలా తెలుసుకున్నవాడు అనిరుక్తే అనాత్మే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అథ అభయం ప్రతిష్టాం విందతే. అభయం అంటే భయం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు భయరహితుడవుతాడు. అభయం గతహాభవతి. అలా కాకపోతే ఏమవుతాడు? యదా ఏష ఉదరం అంతరం కురుతే ఏతస్మిన్ అథ భయం గతః భవతి తస్య భయం భవతి. ఇలా కాకుండా ఎవరైనా ఆత్మని తెలుసుకోకుండా ఆత్మని వేరుగా, తాను వేరు ఆత్మ వేరు అని అనుకున్నాడంటే ఉత్తు అరం అంటే కొంచెమైనా అల్పం. ఉత్ అంటే అరం అంటే కొంచెమైనా అల్పమైనప్పటికీ. ఉదరం అనుంది, ఉదరం అంటే పొట్ట కాదు ఇక్కడ అర్థం. ఉదరం అంటే ఉతు అరం, అరం అంటే అల్పం కొంచెం, ఉత్ అంటే కొంచెం కూడా. కొంచెమైనా సరే నువ్వు గనక ఆత్మని వేరుగా, నేను కాదు ఆత్మ వేరే అనే భావన ఉన్నంతసేపు నీకు తస్య భయం భవతి, అతనికి భయం ఉంటుంది అన్నాడు. చూసారా? అందుకే జ్ఞానికి భయం ఉండదు. జ్ఞానికి భయం ఉండదు. ఎందుకంటే దేన్ని చూసి భయపడాలి జ్ఞాని? చూసేది ఏదైనా సరే అది అనాత్మ. కనుక ఆ అనాత్మ అనేటువంటిది ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. కనుక అనాత్మ మిథ్య, మిథ్య అనాత్మ తనని ఎట్లా భయపడుతుంది? కనుక ఆత్మ అభయస్వరూపం, నేను భయం లేనటువంటి స్వరూపాన్ని, కనపడేదంతా కూడా మిథ్య. మీ కళ మిమ్మల్ని ఎంతసేపు భయపెడుతుందండి? కళలో ఉన్నంతసేపు భయపెడుతుంది. నిద్ర లేచిన తర్వాత కళ నిజం కాదని తెలిసినప్పుడు భయపెడుతుందా కళ? భయపెట్టదు. ఎందుకని అంటే అది నిజం కాదు అని తెలిసిందా లేదా? జ్ఞానికి కూడా అంతే. ఈ జగత్తంతా కూడా ఒక స్వప్నం లాంటిది జ్ఞానికి. కనుక జ్ఞానికి ఈ ప్రపంచం భయపెట్టదు. ఎవరైతే వేరుగా చూస్తాడో ఆత్మని తనకంటే, అతనికి భయం ఉంటుంది. ఉత్ అరం కొంచెమైనా సరే అల్పమైనా సరే ఆత్మ వేరు నేను వేరు అనే ఆలోచన వచ్చిందో ఒక్క క్షణం అంతే, అవుట్ అని అర్థం. నిద్ర పట్టదు, ఆకలి కాదు, భయం భయంగా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి, చాలా అనుమానపడ్డారు నా గురించి, తప్పుగా అర్థం చేసుకుంటారో ఏమో నా గురించి, నా మీద అన్ని అపోహలు పడ్డారు వాళ్ళందరూ. ఇన్ని భయాలా? ఒకటా రెండా? మనిషికి ఎన్ని అంటే లెక్కలేనన్ని భయాలు, ఇమ్మెజరబుల్. అన్కౌంటబుల్ అన్నారు. ఒక భయం అని చెప్పడానికి లేదు. ఇంతటికి కారణం, ఇన్ని భయాలకు ఒకటే కారణం ఏమిటండి? అది నేను ఈ శరీరాన్ని అనుకోవడమే కారణం. ఈ శరీరాన్ని అనుకో ఎందుకు అనుకుంటున్నాను? నేను ఆత్మని కాదు అని తెలియకపోవడం వల్ల శరీరాన్ని అనుకుంటున్నాను. నేను పాము 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 అని ఎందుకు అనుకుంటున్నాను? తాడు తెలియకపోవడమే, అంతే కదా. నేను ఈ శరీరాన్ని అనుకోవడమే ఆ పాము అనుకున్నట్టే. అది పాము అన్నట్లే ఇది శరీరం నేను అనుకోవడం. అది పాము అని అనుకున్నంతసేపు భయం, ఈ శరీరం మనసు బుద్ధి నేను అనుకున్నంతసేపు అన్ని బాధలు, అన్ని బాధలు ఉంటాయి. ప్రాబ్లమ్స్ గలోర్ అన్నారు. ఏమండి మీరు చెప్తారండి, నాకు ఎన్ని సమస్యలండి స్వామిని, మీరు చెప్తుంటే బాగానే ఉంటుందండి, కానీ ఆ సమస్యలు చూసారా? ఏమిటా భావన అంటే శరీర తాదాత్మ్యం, నేను శరీరం నాది అన్నారు. నేను భార్యని, నేను భర్తని, నేను తండ్రిని తల్లిని అనే మిథ్యా జ్ఞానం తాదాత్మ్యం. మా అబ్బాయి మా అమ్మాయి మమకారం, అహంకారం మమకారం, ఈ రెండింటి కారణం. ఇందులో నుంచి బయటపడలేడు కదా మానవుడు అంత తేలిగ్గా బయటపడ్డాడు. పడకపోతే ఏమిటండి, ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతి క్షణం, ఇది గుర్తు పెట్టుకోవాలి. నేను ఇప్పుడు భయపడుతున్నాను, అవమానం గురించి భయపడతాను, అవతల వాళ్ళు ఏమంటారో అని భయపడతాను, నన్ను వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని భయపడతాను. ఇన్ని రకాలుగా ఎందుకన్నా, ఉతు అరం ఉదరం అంతరం, అంతరం అన్న భేదం. కురుతే ఎవరైతే చేస్తాడో, అథ తస్య భయం భవతి. $1 billion వర్త్ వర్డ్, $1 billion. దీన్ని మించిన మాట ప్రపంచంలో ఎక్కడా లేదు. కనుక ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ భయానికి ఒకటే కారణం తెలిసిందా? ఆత్మ అజ్ఞానం. ఎందుకు? వాళ్ళు ఆత్మని వేరుగా చూస్తున్నారు, తన్ను తానుగా ఆత్మనగా తెలుసుకోక వేరుగా చూస్తున్నారు. ఉపనిషత్ చెప్తోంది, అథ తస్య భయం భవతి, అతనికి భయం ఉంటుంది. అంతవరకు భయం ఉన్నంతసేపు ఏమిటి, దాసోహం దాసోహం, నేను నీకు దాసుణ్ణి దాసుణ్ణి అంటూనే ఉంటాడు. సోహం అనవలసిన తను, సహా పరమాత్మ అహమస్మి అని చెప్పవలసిన నేను ఏం చేస్తున్నాను, దేవుడి దగ్గరికి పోయి ఆ శని భగవానికి అదిపోసి, ఈ భగవానికి అదిపోసి, ఆ ప్రదక్షిణాలు చేసి ఈ ప్రదక్షిణాలు చేసి గుళ్ళు గోపురాలన్నీ తిరిగి పాపం చేసిన పాపాలన్నీ పోవాలండి అని చెప్పి భయపడుతూ ఎన్నెన్నో పూజలు పునస్కారాలు చేసి చేసినా కూడా ఇంకా కూడా ఎంతో ఉందండి, ఇంకా మూట అంటాడు పాపం. ఆత్మను తెలుసుకోకపోతే అన్నీ అనర్థాలే. మహతీ వినష్టిహి అన్నాడు కేనోపనిషత్తులో. మహతీ వినష్టి, మహానష్టం అన్నాడు. లక్షలు కోట్లు నష్టపోయినా నష్టం లేదండి. శాస్త్రం చెప్తుంది ఇదంతా నష్టమే కాదు నాయన, నీ కోట్లు లక్షలు నష్టపోయినా కూడా నష్టమే కాదు, ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఈ శరీరాన్ని వదిలిపెట్టావో అది మహతీ వినష్టిహి, అది నష్టం, అసలు నష్టం అన్నారు. తత్ తు ఏవ భయం విదుష అమన్వానస్య అన్నారు. ఈ బ్రహ్మమే ఈ జీవ ఈశ్వర జీవ భేదం. తత్ ఏవ అంటే ఆ భేద దృష్టే అని అర్థం. ఏ భేద దృష్టి, జీవుడు నేను వేరు, ఆ పరమాత్మ వేరు, ఈ జగత్తు వేరు, అంతా వేరు వేరు, ఇదంతా ఆత్మని తెలుసుకోకుండా ఇవన్నీ వేరు వేరు అన్నారు. ట్రయాంగిల్, నేను వేరు ఆయన వేరు, ఆయన ఎక్కడో ఉంటాడు, ఈ ప్రపంచం అంతా నన్ను బాధ పెడుతోంది. ఎవరు, మా అత్తగారు, మా కోడలు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ బాధ పెడుతున్నారు. ఈ భేద భావన చూసారా, తత్ ఏవ విదుషాహ అమన్మానస్య అన్నారు. తదేవ భయం, ఆ భేద దృష్టే భయ కారణం. ఎవరికి అంటే విదుషాహ, బాగా చదువుకున్నవాడికి కూడా. అపరావిద్యలో చాలా గ్రేట్ అండి, పరావిద్య కాకుండా విదుషాహ అంటే ఏంటి, పెద్ద పండితుడికి కూడా, లర్నెడ్ పర్సన్ అని అర్థం. విదుషాహ అంటే కేవల శ్రవణం చేస్తాడు, చూసారా? కేవల శ్రవణం, వంట పట్టకుండా శాస్త్రం అంతా తిరుగుతూ ఉంటుంది మనసుకు లోపల, కానీ వంట పట్టలే. అది కేవల విదుషాహ అని అర్థం. అంటే ఏమిటి, ఎంత పాండితుడైనప్పటికీ కూడా దాన్ని గనక వంట పట్టించుకోకపోతే, జీర్ణం చేసుకోకపోతే అతను అమన్వానస్య అని అన్నారు. అమన్వానస్య అంటే మన్వాన అంటే జ్ఞాని, మన్వాన అంటే జ్ఞాని, అమన్వాన అంటే అజ్ఞాని. అజ్ఞాని ఆఫ్ వాట్? పరావిద్యలో అజ్ఞాని. అపరావిద్య గోల్డ్ మెడలిస్ట్, అపరావిద్యలో గోల్డ్ మెడలిస్ట్ అండి. యూనివర్సిటీ ఫస్ట్, కాలిఫోర్నియా యూనివర్సిటీ, అంద యూనివర్సిటీ, ఇంద యూనివర్సిటీ అన్నిటి ఫస్టే, కానీ తన గురించి తనకి తెలియదు. అమన్వానస్య విదుష పారంగ బృహస్పతి అంటుంటారు, చూసారా? వాడు పెద్ద బృహస్పతి అండి. అంటే ఏమిటి, ఎగతాళి చేయడం, పండిత పుత్ర సుంట అన్నట్టుగా పెద్ద పండితుడండి అన్నాడు. అంటే ఏమిటి, ఏం తెలియదని అర్థం. అందుకని ఉపనిషత్తు చూడండి ఎట్లా ఎగతాళి చేస్తుంది, విదుష పెద్ద పండితుడు, అమన్వానస్య అజ్ఞాని పండితుడు. అజ్ఞాని పండితుడికి కూడా భయం ఉంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఎన్ని వేదాలు చదివినా కూడా తాను బ్రహ్మనని తెలుసుకోనంతసేపు ఎవరికి కూడా జ్ఞానం రాదు. ఇంకా వాట్ టు టాక్ ఆఫ్ కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ చదివినంత మాత్రాన్ని వస్తుందా ఏమిటి? ఉపనిషత్తు చెప్తుంది అంత పండితుడైన వాడికి ఆత్మ అజ్ఞానం ఉన్నంతసేపు భయం ఉంటుంది. వాట్ టు టాక్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్డినరీ ఎడ్యుకేషన్ అన్నారు. మా అబ్బాయి ఎంటెక్ అండి, డబుల్ ఎంటెక్ అన్నాడు. అమన్వాన అన్నారు. అందుకని ఈ చదువులు చదివించి మన పిల్లల్ని మనం మెకాలే ఎడ్యుకేషన్లో పెట్టి వాళ్ళని ఆత్మకి దూరంగా చేస్తున్నాం, ఆత్మవిద్యకి దూరంగా మనం నెట్టేస్తున్నాం వాళ్ళని. ఎందుకంటే మనకు తెలియదు కదా ఆత్మ, మనకు ఆ జ్ఞానం లేదు. అందుకని మన పిల్లలు ఈ వేద సంబంధించిన విద్యకు చదవడానికి మనం ఇష్టపడము. అందరూ చదివితే డబ్బులేం వస్తాయండి అన్నారు. అందుకని మన వాళ్ళని ఏం చేయాలి, కోటీశ్వరుని చేయాలి. ఎంత కోటీశ్వరుడు చెయ్యాలనుకుంటావో వాడిని, ఎంతవరకు వెస్ట్రన్ ఆధునిక విద్యలో వెస్ట్రన్ ఎడ్యుకేషన్లో నువ్వు పంపించాలని కోరుకుంటావో వాడిని అంతగా నువ్వు ఆత్మవిద్యకు దూరం చేస్తున్నావు అని అర్థం. ఈ జన్మలో వాళ్ళకి ఆత్మవిద్య రాదు. ఎలా వస్తుందండి, ధన వ్యామోహంతో మా అబ్బాయి ఎంటెక్ చదవాలి, బీటెక్ చదవాలని కోరుకున్నామే కానీ మా అబ్బాయి అమ్మాయి భగవద్గీత చదవాలని కోరుకున్నామా ఎప్పుడైనా? ఒక మహాత్ముడు సన్యాసి వస్తే, చదువుకున్న వాళ్ళు జ్ఞానులు వస్తే నమస్కారాలు చేస్తాం పోయి, మా అబ్బాయికి బీటెక్ సీట్ రావడానికి ఆశీర్వదించండి అంటామే కానీ మా అబ్బాయి మీలాగా కావాలని ఆశీర్వదించండి అని ఎవరిని అడుగుతున్నారా? ఏ తల్లి అడుగుతుంది, ఏ తండ్రి అడుగుతున్నాడు? మరి ఎందుకు ఆయనకి నమస్కారం చేయడం అట్లాంటప్పుడు మనం పోయి ఎప్పుడన్నా ఆలోచించామా? పక్కింట్లో వాడు సన్యాసి కావచ్చు కానీ మా అబ్బాయి సన్యాసి కాకూడదు. ఎవరో సన్యాసిని కావచ్చు, వాళ్ళ అమ్మాయి సన్యాసిని అయినా పర్వాలేదు, మా అమ్మాయి మాత్రం పెళ్లి చూసుకుని పిల్లల్ని కనాలి. చూడండి ఎట్లా ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి పోయి నమస్కారం చేస్తాం మనం. ఎంత స్ప్లిట్ పర్సనాలిటీ మంది, లోకం అంత స్ప్లిట్ పర్సనాలిటీ అనండి. మహా సన్యాసి వస్తే ఎంతమంది వెళ్తారు జనం చూడండి, గుంపులు గుంపులు గుంపులుగా వెళ్తారు. ఒక్క గృహస్థుడైనా సరే మా అబ్బాయిని మీ శిష్యుడిగా చేసుకొని మీలాగా సన్యాసం స్వీకరించేట్లు చేయండి, ఏ తల్లిదండ్రి వచ్చి అప్పగిస్తున్నారు చెప్పండి? ఒకవేళ ఆయన తీసుకున్నా కూడా, వీడికి మంచివాడు, వీడు బాగా చదువుతాడని తీసుకున్నా కూడా ఆ తల్లిదండ్రి వదురు, ఒకడికి వెళ్ళవాకు నువ్వు అంటారు చూడండి. కనుక అంత తేలిక కాదు. నమస్కారం చేస్తాం సన్యాసికి, కానీ ఆ సన్యాసి ఎట్లా, ఏ జ్ఞానం పొందాడు, ఎటువంటి జ్ఞానం ద్వారా ఈ ఆనందాన్ని మనకి ఇస్తున్నాడు, అటువంటి జ్ఞానాన్ని నా పిల్లలకు కూడా ఇవ్వాలని ఏ తల్లిదండ్రి కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకోవట్లేదు మనం? మనకు తెలియదు కాబట్టి. అది తెలియదు కాబట్టి, అది తెలుసు కనుక ఉంటే మదాలస తన పిల్లలందరినీ కూడా జ్ఞానులు చేస్తుంది. మదాలస కనుక మనం అజ్ఞానులం అయితే మన పిల్లలు అజ్ఞానులు అవుతారు. అజ్ఞాని స్క్వేర్ అన్నారు. మనం అజ్ఞానులం అయితే వాళ్ళు ఇంకా డబుల్ అజ్ఞానం వాళ్ళకి. తల్లిదండ్రులు ఎలా అయితే పిల్లలు అలాగే. కదా. కనుక మన విద్య మనం చదవడం లేదు, మన వేద విద్య మనం చదవడం లేదు. మన విద్యకు మనం చాలా దూరంగా ఉండబట్టే మనకు అనేక దుఃఖానికి కారణానికి కారణం ఇదే. ఆనందాన్ని ఇచ్చే విద్య ఆత్మవిద్య. అభయం ప్రతిష్టాం విందతే అమన్వానస్య విదుషః భయం భవతి. ఇప్పుడు భయానికి కారణం అర్థమైందా? అది తదపి ఏషః శ్లోకః భవతి. దీన్నే వివరంగా చెప్పడానికి మరొక ఋగ్మంత్రం ఉన్నది అంటున్నది ఉపనిషత్తు చెప్తోంది. ఏమిటి ఆ ఋగ్మంత్రం చదువుతాం. 88వ పేజీ. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి. కనీసం పూర్తిగా సన్యాసం తీసుకోవాలి మన పిల్లలు, అసలు ఈ విద్యే వద్దని అంతవరకు రాకపోయినా కనీసం ఆ చదువు చదువుకుంటూనే కొనీసం ఈ చదువుకి కూడా మన పిల్లల్ని ప్రోత్సాహపరిచి ఈ చదువులోకి వచ్చేటట్లు చేయగలిగినట్టు శక్తి తల్లిదండ్రులకి ఉండాలి. ఉంటే మీరు నిజమైనటువంటి ధనాన్ని ఇస్తున్నట్టు పిల్లలకి, వాళ్ళకి తర్వాత తెలుస్తుంది మా అమ్మ నాన్నలు నాకు నిజమైన ధనం ఇచ్చారండి అని వాళ్ళకి తెలుస్తుంది. మనమే దైవంగా వాళ్ళు పూజిస్తారు మనల్ని అప్పుడు తర్వాత. లేకపోతే మన పిల్లలు నిరంతరం దుఃఖంతో భయంతో వాళ్ళు కూడా మనలాగే మళ్ళీ దిగులు చింతలతో జీవిస్తారు. ఉపనిషత్తులో చూస్తున్నాం చూడండి, ఎంతమంది తండ్రులు వాళ్ళ పిల్లలకి ఆత్మవిద్యను బోధించారు, ఎంతమంది. కనుక అటువంటి విద్యని మన పిల్లలకి కనీసం ఉన్నది అని కూడా తెలియజేయాలి. కనీసం ఇటువంటి విద్య నాయన, ఇది లేకపోతే మహతీ వినష్టిహి అని చెప్పి, లేకపోతే ఇటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి కమర్షియల్గా వచ్చి మన పిల్లల జీవితాలని జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు ఆడుకుంటున్నారంటే మన అజ్ఞానం వాళ్ళు పావులుగా చేసుకుంటున్నారు. అందుకని మన పిల్లలు వాళ్ళు పావులైపోయినారు. వాళ్ళకి పావులు అంటే తెలుసు కదా, చెస్సులో చెస్ పావులు పెట్టి ఆడుకుంటున్నట్టే మన పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు. కనుక మన అజ్ఞానమే కారణం మన దుఃఖానికి, పిల్లల దుఃఖానికి. కానీ ఎవరు తప్పండి అంటే మన తప్పే. ఈ విద్యని, ఈ యొక్క మహోన్నతమైన విద్యని ఇంకా మిగిలినది ఏదో చుటుకు చుటుకు చుట్టుకున్న మిటుకు మిటుకుగా ఉన్నది పాపం పోకుండా ఈ దేశంలో ఉన్నదంటే ఏదో పూర్వజన్మ సుకృతం ఉన్నది ఇంకా మనకు. అది ఇంకా ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, అట్లా ఉన్నది ఈ స్థితిలో. ప్రపంచం చూడండి పరిగెడుతోంది ఆధునిక ప్రపంచం వైపు. వేదాంతం ఆత్మవిద్య అంటే జనానికి రాని వచ్చేవాళ్ళు తక్కువ, వచ్చిన అర్థమయ్యేవాళ్ళు తక్కువ. మహాప్రమాదం అన్నమాట ఆ స్థితి. చెప్తున్న తర్వాత మంత్రంలో దీని గురించే వివరంగా చెప్పబడే మంత్రం ఉన్నది అని. అస్మాత్ వాతః భవతి. ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, ఈ బ్రహ్మం ఎవరెవరు భయపడతారు ఈ బ్రహ్మాన్ని గురించి అన్నారు. గాలి, సూర్యుడు, అగ్ని, ఇంద్ర, యముడు ఈ ఐదుగురు కూడా భయపడుతూ వారి వారి పనులు చేస్తున్నారు ఈ బ్రహ్మమునకు భయపడి అన్నారు. భీష అంటే భయం. భీ ధాతు, భిస్ ధాతు కాదు, భిస్ శబ్దం సకారాంత స్త్రీలింగ భిస్ శబ్దం. భీషా, భీషా అంటే భయము చేత అని అర్థం. అస్మాత్ ఈ బ్రహ్మము, అస్మాత్ అంటే ఈ బ్రహ్మము వలన, ఈ బ్రహ్మము వలన, ఈ బ్రహ్మాన్ని గురించి బ్రహ్మము చేత భయపడుతున్నారు వాడు. భయపడి ఏం చేస్తున్నారు? వారి వారి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎవరు? వాతహ పవతి, గాలి వీస్తున్నదట. వీచకపోతే ఏమవుతుంది? గాలి వీచలేదనుకోండి, గాలి లేదనుకోండి, ఏమైపోతాం? అందరూ ఫ్లాట్ అన్నారు, అన్ని జీవరాశులు ఫ్లాట్. గాలి గనక వీచకపోతే జీవరాశులన్నీ క్షీణిస్తాయి. కనుక ఈ సృష్టి చేసినటువంటి ఆ బ్రహ్మము, ఈ జగత్తుని సృష్టి చేసినటువంటి ఆ బ్రహ్మం యొక్క సృష్టి నిలవాలి అంటే గాలి వీస్తూ ఉండాలి. అందుకని గాలి అనేటువంటిది భయపడుతూ, ఆ బ్రహ్మానికి భయపడుతూ గాలి వీస్తూ ఉంటుంది. ఎందుకంటే నా పని నేను చేయకపోతే నన్ను ఊష్టి చేస్తుంది బ్రహ్మం నన్ను అన్నారు, నా యొక్క పని నుంచి అన్నారు. అందుకని వాతహ అంటే గాలి, పవతే వీస్తూ ఉన్నది అని అర్థం. భీష ఉదేతి సూర్య, సూర్యుడు కూడా ఉదయిస్తున్నట్ట. దేనికి? బ్రహ్మానికి భయపడి. నిన్నెందుకు సృష్టి చేశాను, బ్రహ్మం అడుగుతాడు రేపు, నిన్నెందుకు సృష్టి చేశాను? ఉదయాస్తమయాలు కావాలి, నువ్వు వెలుగునివ్వాలి, జీవరాశులన్నీ జీవించాలి, నేను చేసిన సృష్టి చేయడం ఇది నిలవాలి అంటే నువ్వు సూర్యకాంతిని ఇవ్వాలి. అంతేగాని నేను ఇప్పుడు స్ట్రైక్ చేస్తాను, నేను సూర్యకాంతిని ఇవ్వను అన్నావు అనుకో, ఏమైపోతావు? నీకు సూర్య పదవే పోతుంది. అందుకని సూర్య ఉదేతి అన్నారు. భీష భయం చేత సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. అర్థమైందా? భీషో ఉదేతి సూర్య, భీషాత్ అగ్నిశ్చ ఇంద్రశ్చ అన్నారు. అగ్నిదేవుడు ఇంద్రుడు కూడా వారి వారి పనులు చేస్తున్నాడు. అగ్ని ఎప్పుడన్నా చల్లగా ఉంటాడా కాసేపు? అండి, మా ఇంట్లో అగ్ని చల్లగా ఉంటుందండి అన్నారు. అగ్ని ఎప్పుడు ఉష్ణంతోనే ఉండాలి. నేను చల్లగా ఉంటాను కాసేపు, మరి ఇంత హీటా నాకు అనకూడదు. ఆయన ఎప్పుడు ఆయన స్వరూపాన్ని వదిలిపెట్టకుండా ఆ వేడిని అందరికీ ఇస్తూ ఉండాలి. అగ్ని ఆయన పని ఆయన చెయ్యాలి. పాపం ఇళ్ళన్నీ తగలబడిపోతూనే నేను ఎందుకు చల్లబడిపోతాను అని అంటాడా? అనడానికి వెళ్ళలేదు. భయం అన్నమాట. ఆయన పని ఆయన చెయ్యాలి అగ్ని. అలాగే ఇంద్రుడు కూడా తన పని తాను చేయాలి. వర్షాలు కురిపించాలి ఇంద్రుడు. ఆ పనులన్నీ తాను చేస్తూ ఉండాలి. అందరి దేవతల్ని నియమంగా పాటించేట్లు చేయాలి ఇంద్రుడు. తన డ్యూటీ తాను చేయాలి. భీష అగ్ని ఇంద్ర, భయము చేత అగ్ని ఇంద్రుడు కూడా వారి వారి పనులు చేస్తున్నాడు. ఇంకా ఎవరు? పంచమ ఇతి అన్నారు. పంచమ అంటే నలుగురు అయిపోయినారు కదా. ఇప్పుడు వాతహ పవతే, అగ్ని, సూర్య, ఇంద్ర, ఐదవ వాడు ఎవరంటే యమ. పంచమ అంటే యముడు. ఆయన కూడా భయంతో అందరినీ మృత్యు అంటే వికెట్ చేయించడం అనమాట. మృత్యుర్ధావతి పంచమ అన్నాడు. మృత్యుదేవత పరిగెడుతున్నట్ట బిజీ బిజీగా. ఏమిటంటే అక్కడ క్యాజువాలిటీ ఒక కేసు, ఇక్కడ క్యాజువాలిటీ ఒక కేసు, ఎంత ఎమర్జెన్సీ కేసులన్నీ అవుట్ అయిపోయినవన్నీ కూడా ఆయన చూసుకోవాలి కదా. ధావతిట, వీళ్ళందరూ పరిగెడుతున్నారు. కూర్చోడుకోవడం కాదు, చైర్లో కూర్చొని పనిచేయడం కాదు, పరిగెత్తడమే. అంత భయం సరిగా చేయకపోతే ఎట్లా? మృత్యు అన్న మృత్యుదేవత యముడు ధావతి అన్నారు. పరిగెడుతూ తన పని తను చేస్తున్నాడు అన్నాడు. అందుకనే ఎవరు మృత్యువుని ఆపలేరు చూసారా? ఎందుకనంటే ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే భయపడి ఎవరికి? బ్రహ్మానికి. ఎందుకంటే ఇవన్నీ ఈ దేవతలందరూ కూడా బ్రహ్మం వల్లనే సృష్టి చేయబడినారు. కనుక ఆ బ్రహ్మం వల్లనే ఈ సృష్టి అంతా నిలబడి ఉన్నది. తావతి పంచమ. తర్వాత పంచమ ఇతి, ఇక్కడతో ఋగ్వేదం మంత్రం ఇంతవరకు చెప్పబడింది అన్నారు. తర్వాత ఆనంద మీమాంస వస్తున్నది ఇప్పుడు. ఇంతటితో ఋగ్మంత్రం అయిపోయింది. ఇతి అంటే ఋగ్మంత్రం అయిపోయింది. ఈ బ్రహ్మం ఉన్నది, ఈ బ్రహ్మాన్ని వలనే వీళ్ళందరూ భయపడి వారి వారి పనులు చేస్తున్నారు. వారి వారి పనులు చేయడం వలనే ఈ సృష్టి నిలబడి ఉన్నది. చూసారా? గాలి వీస్తున్నది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అగ్ని ఉష్ణాన్ని ఇస్తున్నది, ఇంద్రుడు తన పని తను చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? అలాగా బ్రహ్మం ఉన్నదా లేదా? ఇప్పుడు ప్రూఫ్ ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళు పనులు చేస్తున్నారు కదా. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే బ్రహ్మ ఉన్నాడు, అస్తమిస్తున్నాడంటే బ్రహ్మ ఉన్నాడు, మరణం సంభవిస్తున్నది మృత్యుదేవత తన పని చేస్తున్నాడంటే బ్రహ్మ ఉన్నాడు అని అర్థం. చూసారా, బ్రహ్మ ఉన్నాడు అని నిర్ణయం చేయబడింది. ఇప్పుడు ఆ బ్రహ్మ ఆనంద స్వరూపం అని ఇక్కడ వస్తుంది. ఆనంద మీమాంస అంటారు. ఇది చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఆనంద మీమాంస అంటే విచారణ, మీమాంస అంటే విచారణ అన్నారు. ఆనంద మీమాంస అన్నారు. ఆనందాన్ని విచారణ చేయడం. హియర్ ఆనందం అంటే ఏమిటి అసలు, ఆనందం అంటే ఏమిటి అన్నారు. కనుక బ్రహ్మ ఎవరు అనేది మొదటి అనువాకంలో చెప్పబడింది. బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది 2 నుంచి 7 వరకు అనువాకాల్లో చెప్పబడింది. చివరిగా బ్రహ్మాన్ని పొందడం అంటే ఏమిటి, బ్రహ్మాన్ని పొందడం అంటే ఏమిటి అని కూడా ఇక్కడ చెప్పబడింది 8వ అనువాకంలో. దానికి ముందు కూడా బ్రహ్మాన్ని ఎలా పొందాలి, తానుగా తెలుసుకోవాలి, తనను ఆత్మగా తెలుసుకోవడమే బ్రహ్మాన్ని పొందడం. బ్రహ్మాన్ని పొందడం అంటే ఏమిటి అన్నారు, తాను ఆనంద స్వరూపం అని తెలుసుకోవాలి అన్నాడు. ఆనందం అంటే ఏమిటి అన్నాడు, తెలుసుకో అన్నారు. చదువుతాం.
సైషానందస్య మీమాగం సా భవతి, మీమాగం సా భవతి యువాత్స్యాః సాధు యువాధ్యాయకః. ఆశిష్టో దృఢిష్టో బలిష్టః, తస్యేయం పృథివీం సర్వావిత్తస్యేవ పూర్ణా స్యాత్. సయేకో మానుష ఆనందః, తేయేషతం మానుష ఆనందః, సయేకో మనుష్య గంధర్వాణామానందః, వాణామానంద శ్రోత్రియస్య చాకామహతస్య.
ఆనందం అనేదానికి ఒక కొలమానం చెప్పబడుతోంది. ఏది ఆనందం, ఈ ఆనందం ఎంత అనేదానికి కొలమానం అంటారు. చూసారా, కొలత మెజర్. ఒక స్కేల్ ఉంటే దానికి ఇది ఒక కొలమానం. అంగుళాలు, ఇంచెస్, సెంటీమీటర్. ఒక పక్క అంగుళం ఉంటుంది, ఒక పక్క సెంటీమీటర్ ఉంటుంది స్కేల్కి. అది ఒక కొలమానం. కొలబద్ధ అంటారు చూసారా తెలుగులో, కొలబద్ధ అర కొలమానం, మెజర్మెంట్. ఉపనిషత్తు మనందరం ఈ మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ తీసుకుంటూ ఉంటే క్లాత్ మెజర్మెంట్, లీటర్, హాఫ్ లీటర్, ఇదంతా మెజర్మెంట్. చూసారా అంగుళాలు. ఉపనిషత్తు నువ్వు ఈ మెజర్మెంట్లన్నీ చూసుకో, నేను వేరే మెజర్మెంట్ చూస్తానన్నది. ఆనంద మెజర్మెంట్, ఆనంద కొలమానం, గ్రడేషన్ ఆనంద, తారతమ్యం, ఆనందంలో తారతమ్యం ఉన్నది అంటోంది. ఆనందంలో తారతమ్యం ఉన్నది. ఏ తారతమ్యం అంటే ప్రియ మోద ప్రమోద అని చెప్పాం, విన్నాం ఇంతకుముందు. ప్రియ మోద ప్రమోద, సంతోషం, చాలా సంతోషం, చాలా చాలా సంతోషం, ఆనందంగా ఎలా ఉన్నా బాగున్నా, ఆహా బాగున్నాను నన్ను, ఆహా వండర్ఫుల్ అన్నారు. దీన్ని ఏమంటారు, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ఆనందం గురించి మాట్లాడుతున్నాం, కంపారిటివ్ పాజిటివ్ కూడా కాదు. సూపర్లేటివ్ డిగ్రీ ఆలస్యం ఏమిటి ఆనందం అంటే, అది కూడా సత్వగుణం బాగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం. అది ఆనందం, హ్యాపీ, హ్యాపియర్, హ్యాపియెస్ట్. అందుకని మనలో సత్వగుణం బాగా ప్రధానంగా ఉన్నప్పుడు వచ్చేది ఆనందం. రజోగుణం తమోగుణంలో వచ్చే ఆనందం రాదు, వచ్చినా కూడా అది ఆనందంగా తెలియదు. కనుక ఆనందాన్ని పోలుస్తున్నారు. ఒక జ్ఞానికి మనుష్య ఆనందం, దేవానందం, దేవగంధర్వానందం అట్లా చెప్పుకుంటూ వెళ్తున్నారన్నమాట. యూనిట్ ఆఫ్ ఆనంద, ఒక మనిషి ఆనందం. ఒక వ్యక్తికి ఆనందం అంటే ఎలా? ఒక వ్యక్తికి చాలా ధనవంతుడు, బాగా బలవంతుడు, అంతా అన్నీ ఉన్నాయనుకోండి, ఎంత ఆనందం ఉంటుంది అన్నారు. ఒక 1+2=0 అన్నారు. 1 యూనిట్ ఆఫ్ ఆనంద 1+2=0, ఒక వ్యక్తి ఆనందం. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది చెప్పింది ఈ మంత్రంలో. ఆనంద మీమాంసా భవతి సహా ఏష ఆనంద మీమాంసా భవతి. ఆనంద విచారణ చేయబడుచున్నది ఇక్కడ అని చెప్పబడుతోంది. ఏమిటి ఆనందం అనేది వచ్చే వారం చూస్తాం. ఓకే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.